సుబ్బమ్మ మెస్ మరికొన్ని కథలు. శ్రవణ పుస్తకం. రుణానుబంధం. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. రాష్ట్రమంతా వానలు. మాకు రేపట్నుంచి వరుసగా వారం రోజులు సెలవులు. పీజీలో చేరాక ఇంతవరకు ఊరెళ్లలేదు. ఇంటిమీద దిగులేసింది. సాయంకాలానికి ఈదురుగాలి తగ్గింది. వాన తెరిపించింది. చెప్పులు కొనడానికి నేను, శ్రీశ్రీ, అవును ఇతని పేరు శ్రీరంగం శ్రీనివాసే, కలిసి మజీద్ సెంటర్కెళ్ళాం. టీల్ తాగుతూ సెంటర్లో ఒక పిట్ట కూడా తిరగడం లేదు చూసావా దొరా అన్నాడు శ్రీశ్రీ. చాలా బిజీ సెంటర్ అది, దొరా అని మేమిద్దరం పిలుచుకునేవాళ్ళం. ఈ వానలకు భయపడి మనం మాత్రం బయటకొచ్చామా దొరా అన్నాను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. ఈ సెంటర్కి ఈవినింగ్ 6-7 గంటలప్పుడు ఊర్లో ఉన్న అమ్మాయిలంతా ఏదో ఒక వంకతో వస్తారు. ఇక్కడ ఒక గంట నిలబెడితే చాలు కాకినాడ మొత్తం చూసినట్టే. 3 నెలలకు కలిపి నిన్ననే స్టైఫండ్ ఇచ్చారు. నా మొదటి సంపాదనతో నాన్నకు చెప్పులు కొనాలన్న కోరిక ఈవేళ నెరవేరబోతోంది. బాటా షాప్లో బ్లూ కలర్ స్లిప్పర్స్ తీసుకున్నాను. హాస్టల్కి చేరాక మహేషు, రమణారావు, శ్రీశ్రీతో కలిసి డైనింగ్ హాల్కెళ్ళా. ఆ టైంలో మెస్ సందడి సందడిగా ఉంటుంది. హౌస్ సర్జన్సు, పీజీలు, లేడీస్, జెంట్స్ అందరికీ కలిపి ఒకటే హాస్టల్. అందరికీ డైనింగ్, రీడింగ్ రూమ్ కామన్. ఇక్కడ మెస్లో డిస్కషన్కి రాని టాపిక్ అంటూ ఉండదు. ఎన్టీఆర్ నుంచి రాజీవ్ గాంధీ దాకా, దాసర్ నుంచి బాల్చందర్, ఇళయరాజా, భాగీరాజా, భారతీరాజా దాకా. మేము ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాం. అప్పటికే నాగు గ్రూపు పక్క టేబుల్ దగ్గర చేరి సందడి సందడి చేస్తోంది. అతనేసే నాన్ వెజ్ జోకులకు అమ్మాయిలు కూడా నవ్వుకుంటారు. బయట వాన జోరును కురుస్తోంది. రాజమండ్రిలో వరదంటగా గురు, విజయవాడలో కుండపోత వానలంటగా, వైజాగ్లో బీచ్ రోడ్ అంతా కొట్టుకుపోయిందంట. అప్పుడే వచ్చి వాళ్ల గ్రూపులో కలిశాడు రూప్. ఆసువుగా కవితలెళ్తాడు. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరి మాటలు ఆలకిస్తూ, అమ్మాయిల వంక చూస్తూ, రాజమండ్రిలో వరద, బెజవాడలో బురద ఉంటే ఎవడికి దురదా అని ఒకటి వదిలాడు రూప్. సూపర్ సూపర్ అన్నారంతా. ఈ టైంలో నాటుకోడు పులిసైతే నా సామి రంగా లొట్టలేస్తూ అన్నాడు రూప్. రుకావట్కేలియే ఖేద్ హై, ఆజ్ కర్రీ శీలావతి హై అన్నాడు రమణ. మేమంటే అలుసా, బొమ్మడాయల పులుస, గోదావరికెదిరిదే పులస అని ఇంకోటి వదిలాడు రూప్. వహ్వా వహ్వా అన్నారంతా. శీలావతి అంటే అదో రకమైన చేప, చాలా రుచిగా ఉంటుంది. వహ్ వహ్ క్యా బాత్ హై, సూపర్ అంటూ ఒకటే చప్పట్లు. అమ్మాయిలు నవ్వుకున్నారు తలలు పక్కకు తిప్పి. మెస్ బాయ్స్ బిజీ బిజీగా తిరుగుతూ సప్లై చేస్తున్నారు. మెస్ అంతా గోలగోలగా ఉంది. మబ్బే మసకేసిందిలే, పొగ మంచే తెరగా నిలిసిందిలే, ఊరూ నిదరోయిందిలే, మంచి సోటే మనకు, విజిలేస్తూ వచ్చి చేరాడు రమణ. అందరి వంకా చూసి, సత్యగౌరీలో వయసు పిలిచింది, వెళదామా అన్నట్టుగా కన్నుగీటాడు. అందరి బొటన వేళ్లు ఓకే అన్నట్టు లేచాయి. ఓకే డన్ అని దంసప్పులు చూపెట్టాం. రమణారావు ఘంటసాల ఫ్యాన్. అప్పుడే కర్రీస్ తీసుకొచ్చి అందరికీ సప్లై చేస్తున్నారు బాయ్స్. రే, ఈ జోరువానులో హోరుగాలుల్లో తడుస్తూ వెళ్లి సినిమా చూడడం అవసరమా అన్నాడు నాగేశ్వరరావు. హోరుగాలిలో గాలివానలో అంటూ అందరూ పాటెత్తుకున్నారు. అట్టయితే నీ రూమ్లో ఈ రాత్రికి గానా బజానా పెడదాంరా నాగు, ఓకేనా అన్నాడు శ్యామ్. అంతా ఓకే అన్నట్టు దంసప్లు. ఈ గోల మధ్యలో టెలిగ్రామ్ అన్న కేకతో హాల్ అంతా ఒక్కసారిగా పిండ్రాప్ సైలెన్స్ అయింది. చిటికలో అక్కడ వాతావరణం మారిపోయింది. అందరి ముఖాల్లో ఆందోళన, అదొక రకమైన భయం. ఎవరికెవరికన్నట్టుగా అందరి కళ్ళు ఉత్కంఠంతో చూస్తున్నాయి. నా దగ్గరకు వచ్చి నా చేతిలో టెలిగ్రామ్ పెట్టి వెళ్లిపోయాడు పోస్ట్మ్యాన్. నా దగ్గర నుంచి తీసుకుని, ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని చదివాడు శ్రీశ్రీ. అందరూ నా చుట్టూ మూకారు. ఏమైంది అంటూ. నాకు మాత్రం ఏం తెలుసు, నిన్ననే ఇంటి దగ్గర నుంచి నాన్న రాసిన లెటర్ వచ్చింది, అందరూ బాగున్నారని రాశాడు. ఇంతలో ఏమైందో? డోంట్ వర్రీ గురు, ఏం కాదులే. ట్రైన్స్ తిరుగుతున్నాయా? బస్సులైతే 2 రోజుల నుంచి లేవు. రావులపాలెం దగ్గర గండిపడింది. సామర్లకోట దాకా ఏదోలా వెళితే ఏదో ఒకటి, చివరికి గూడ్స్ ట్రైన్ అయినా పట్టుకెళ్లొచ్చు. ఇక్కడికైనా ఎలా వెళ్లేది? సూపరింటెండెంట్ రమణమ్మ గారిని పర్మిషన్ అడిగి అంబులెన్స్ తీసుకెళ్తే? వద్దులే, నేను విజయ స్కూటర్లు తీస్తాం అన్నాడు మహేష్. నా బట్టలు ఎయిర్ బ్యాగ్లో సర్దాడు శ్రీశ్రీ. చెప్పుల ప్యాకెట్ తీసుకున్నాను. పక్క వింగ్ లేడీస్ వచ్చి ధైర్యం చెప్పారు. 4 బయలుదేరాం. బాలాజీ చెరువు, టాక్సీ స్టాండ్ దగ్గర మోకాళ్ళలోతు నీళ్లు. రోడ్డుకి అడ్డంగా గోడ కట్టినట్టు ఒకటే వాన. పూనకం వచ్చినట్టుగా చెట్లు తలలూపుతున్నాయి. గీ అంటూ గాలి ఒకటే రొద. సామర్లకోట చేరేటప్పటికి ముద్దముద్దయిపోయాం. బట్టలు పిండి మళ్లీ తిరగేసుకున్నాం. రైల్వే స్టేషన్ నిండా జనం. లోనికెళ్ళొచ్చాడు మహేష్. ఈవినింగ్ 5 ఒక ట్రైన్ వైజాగ్ నుంచి బయలుదేరిందిట. పట్టాల మీద నీళ్లు నిలిచి స్లోగా వస్తోంది. సిగ్నల్ సరిగ్గా పనిచేయడం లేదు. ఎప్పుడొచ్చేది చెప్పలేం అని స్టేషన్ మాస్టర్ చెప్పాడని మహేష్ మాతో చెప్పాడు. అందరం టీ స్టాల్ దగ్గరికెళ్ళాం. అర్ధరాత్రి దాటాక వచ్చింది ట్రైన్. బోగీల నిండా జనం. కాలు పెట్టేంత జాగా దొరికింది. రైలు బయలుదేరే వరకు ధైర్యం చెప్పారు ఫ్రెండ్స్. తడిసిన అట్టబెట్టిన పారేసి చెప్పులను గుండెల దగ్గర పెట్టుకున్నాను. వెచ్చగా ఉంది. నాన్న గురించిన ఆలోచనల తేనెతుట్ట కదిలింది. నాన్నకు బ్లూ కలర్ స్టాప్స్ ఉన్న రబ్బర్ చెప్పులు ఉండేవి. వాటిని తొడుక్కుని నాన్న నడుస్తుంటే తప్పక తప్పక మంటూ అదో రకమైన చప్పుడొచ్చేది. దాన్ని గుర్తుపట్టి నాన్నకు ఎదురు లగెత్తేవాణ్ణి. నేనొస్తున్నట్టుగా నీకెట్టా తెలుసు అని నన్ను ఎత్తుకుని ముద్దెట్టుకునేవాడు. నాన్న నువ్వెట్నించొచ్చేది నాకు తెలుసులే అన్నట్టు నవ్వితే మళ్లీ ముద్దెట్టుకునేవాడు. బంగారయ్య, కుంటోడు, సుబ్బారావులతో పాటు నన్ను యానయ్య గర్భంలో చేర్చారు. ఊరు మొత్తానికి అదే బడి. అది బడి కాదు, గొడ్ల చావిడి. కొట్టంలో ఉండే ఆవులు, గేదెలు, దూడలన్నీ పొద్దున్నే మేతకు చెల మీదకి పోతే మేమంతా అక్కడ కూకుని చదువుకునేవాళ్లం. బడి వదిలే వేళకి గొడ్లన్నీ తిరిగొచ్చేవి. వాన పడితే ఆ రోజు బడికి సెలవు. అందుకే మావన్నీ వానాకాలం చదువులనుకునేవాళ్లు పెద్దాళ్లు. ఒకరోజు కరుణంగారబ్బాయి బడికి రబ్బర్ చెప్పులేసుకొచ్చాడు. నాకు కూడా అట్టాటివే కావాలని మారం చేశా. మా ఊళ్ళో చెనగపప్పు, బెల్లం తప్ప చెప్పులమ్మరుగా. మీ బడంతా పేడా బురత్తో రొత్తురొచ్చుగా ఉంటది కదా, నువ్వు చెప్పులేసుకెళ్తే పేడా బురద చిమ్మి వాటి మరకలు నీ కొత్త సిరాయి సొక్క మీద పడి పాడైపోవా అన్నాడు నాన్న. అవునాన్నా, ఆ సంగతే మర్చిపోయా, వద్దులే అన్నాను. అక్కడ 5వ తరగతి పాస్ అవగానే నన్ను భట్టిప్రోలు పెద్దబడి టీఎం రావు హైస్కూల్లో వేశారు. బంగారయ్య, కుంటోడు చేరలేదు. సుబ్బారావు మధ్యలోనే మానేశాడు. మా ఊరు నుంచి పెద్దబడి 3 మైళ్ళు పైనే. మేమంతా పుస్తకాల సంచులు సంకకు తగిలించుకుని టిఫిన్ క్యారేజీలు తీసుకుని రోడ్డంపట నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. ఎండలప్పుడు రోడ్డు మీదున్న తారు కరిగి మా కాళ్ళు అంటుకుని చురుక్కుమనేది. అప్పుడు రోడ్డు పక్కనుండే గడ్డి మీద చెట్ల నీడన నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. కనగాల ధర్మం మిఠాయి కొట్టు వాళ్ళ అబ్బాయి కేశవ్ సైకిల్ వేసుకొచ్చేవాడు. అప్పుడప్పుడు వాడి సైకిల్ ఎక్కేవాణ్ణి. స్కూల్లో జరగానే బూర్లే రాంప్రసాద్తో నా సావాసం. వాడు నా బెంచిలో నా పక్కనే కూకునేవాడు. రోజూ వాడికి హోంవర్క్ చేసి పెట్టేవాణ్ణి. అప్పుడప్పుడు కొబ్బరిలౌజ్లో చక్కెర కడ్డీలో ఇచ్చేవాడు. దసరా సెలవులు అయిపోయినాక బడి తెరిచారు. అప్పుడు రాంప్రసాద్ కొత్త రబ్బర్ చెప్పులు వేసుకొచ్చాడు. మా నాన్న తెనాలనుంచి తెచ్చాడు అని బడాయిలిపోతూ మా అందరి ముందు ఫోజులు కొడుతూ ఉంటే నాకు భలే కోపం వచ్చేసింది. బడి వదలగానే ఆడుకోకుండా ఇంటికొచ్చా కోపంగా. అప్పుడు నాన్నమ్మ మా వెంకటమ్మకు పాలు తీస్తుంది. బుజ్జిదూడ నా చెయ్యి నాకింది. అది నా ఫ్రెండు. మేమిద్దరం ఆడుకునేవాళ్లం. నాకు కూడా రాంప్రసాద్ గాడి లాంటి బులుగు రబ్బరు చొక్కాలు కావాలా? నీ అక్కడ నిలబడి ఏడుస్తుంటే నేనేమన్నా తెనాలి రేపల్లి పోయేదాన్నా? ఇల్లే కదల్ను, నన్నడుగుతావే, పోయి మీ నాన్న అడుగు అంటూ లోటా నిండా పాలిచ్చింది నానమ్మ. పాలు తాగుతుంటే సాములొచ్చాడు. ఆడుకుందాంరా, కిట్టయ్య కొత్తబంది తెచ్చాడంట అన్నాడు. అట్నుంచటే వెళ్ళిపోయా ఆటలాడుకోవడానికి. రాత్రి నాన్న రాకముందే నిద్రపోయా. తెల్లారి నిద్ర లేవంగానే నాన్న దగ్గరికెళ్ళి రాంప్రసాద్ గడి రబ్బర్ చెప్పుల సంగతి చెప్పేశా. నాకు అట్టాటివే కావాలా నీ మారం చేస్తుంటే. వాటిదేముంది నాన్న, వాటికన్నా ఎండన్గా ఉండే చెప్పులు నీకు తెస్తాగా అన్నాడు నాన్న. వెంటనే తెమ్మంటే ఊరెళ్ళని తెత్తా అన్నాడు. ఆ రోజు నుంచి నాన్న ఊరెప్పుడెళ్తాడే అని నాన్నమ్మని విసిగించేవాణ్ణి. 8వ తరగతిలో రాగానే కొత్త పుస్తకాలు సంచిలో పెట్టుకుని నాన్న దగ్గరికెళ్ళా. అప్పుడు నాన్న సబ్బుతో నొరగ తెప్పించి గడ్డం గీసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఒకసారి నాన్న గడ్డం గీసుకున్న సామాన్లు అక్కడే పెట్టి ముఖం కడుక్కోడానికి నీళ్ల తొట్టి దగ్గరికెళ్ళాడు. అప్పుడు నాన్నకు తెలవకుండా పనామా బ్లేడ్ తీసుకుని నా పెన్సిల్ చెక్కుంటుంటే తిట్టాడు. ఇంకోసారి నాన్నలాగే నురువు తెప్పించుకుని గడ్డం గీసుకుంటే తెగి నెత్తురొచ్చింది. అప్పుడు కోప్పడ్డాడు. అందుకే ఆ టైంలో చెప్పుల గురించి అడగకూడదని బయటికి వెళ్ళిపోయా. మాకు దసరా సెలవులప్పుడు తెనాలి వెళ్లాడు నాన్న. గాంధీ చౌక్లో మంచి చెప్పుల దుకాణం ఉందని, రకరకాల చెప్పులున్నాయని చెప్పాడు. నీకోసం మంచి చెప్పుల చేత తీసుకుని బేరమాడితే చవగ్గానే ఇచ్చాడు. తీరా డబ్బులు ఇవ్వబోతుంటే మీ అబ్బాయి కాలు సైజెంత అన్నాడు. అదిగో రోడ్డు మీద పోతున్నాడే ఆ బాబంతుంటాడు మా అబ్బాయి అని చెప్పా. మనిషి మనిషికి తేడా ఉన్నట్టే కాలికాలికి బోల్డంత తేడా ఉంటుంది. నువ్వు జోళ్లు తీసుకెళ్లాక మీ బాబుకు సరిపోకపోతే తిరిగి తీసుకోం అన్నాడు. ఇంకేం చేస్తాం, ఆ చెప్పుల జతని అక్కడే వదిలేసొచ్చా అని నాన్న చెబుతుంటే నోటికందిన జున్నుముక్క జారిపోయినంత బాధేసింది నాకు. నా కాళ్ల సైజింత నాన్న, నీది ఉరగ్గా ఆ రెండొచ్చు. నేనిప్పుడు 8 నాన్న. చదివే క్లాసుని బట్టి కాదు, కాలి పొడుగును బట్టి సైజు. నాది 8. నేను పెద్దయినాక నీకు మంచి చెప్పులు తెత్తానాన్న అనేసరికి నాన్న నన్ను ముద్దెట్టుకున్నాడు. ఆ మర్నాటి నుంచి స్కూల్లో అందరి కాళ్ల సైజు చెప్పడం సరదా ఆటయింది. మా క్లాసులో అందరికీ చెప్తుంటే పక్క క్లాసు వాళ్ళు వచ్చి అడిగేవాళ్లు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఫోజ్ పెట్టి గాల్లో వేళ్లు కదిలిస్తా లెక్కలు కట్టినట్లుగా యాక్షన్ చేసి నీ సైజు 7 పోరా అనేవాణ్ణి. అట్టా కొన్ని రోజులు మా ఆటలు గడిచిపోయినాయి. హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాగానే అన్నీ మర్చిపోయి చదువులో పడ్డాం. పరీక్షలు అయిపోగానే మళ్లీ చెప్పుల సంగతి గుర్తొచ్చింది. రాము, భాస్కర్రావు వేసుకొచ్చిన కొత్త చెప్పులు చూశా. వాళ్లు భలే బడాయిపోతున్నారు. ఇంటికి రాగానే నాన్నమ్మను నిలదీశా, నా చెప్పులు తెత్తాడా తేడా అని. ఇవాళ పొద్దున్నే రేపల్లిపోయాడుగా మీ నాన్న, రాగానే అడుగు అంది. నాన్న ఊర్నుంచి తిరిగి రాకముందే నిద్రపోయా. తెల్లారు నిద్ర లేవగానే నాన్న దగ్గరికెళితే, రాత్రి నేను వచ్చేటప్పటికే నువ్వు నిద్రపోతున్నావునన్నా, బాగా లేటైతే దెయ్యాల బండికొచ్చా అన్నాడు నాన్న. అప్పుడు నాన్న నవార్ మంచానికి పట్టీలు టైట్ చేస్తున్నాడు. ఇంకో పగ్గ ఇజ్రాయెల్ ఉన్నాడు, నేను అక్కడే కూకున్నాను. కృష్ణా టాకీస్ దగ్గర మంచి చెప్పుల దుకాణం తెరిచారు. చిన్నదైనా చాలా రకాలున్నాయిలే, నీకోసం మంచి చెప్పుల జత చూసి బేరం చేశా. ఇంతకుముందే ఆ చెప్పుల దుకాణం సాయిబు, మీ అబ్బాయికి సరిపోతాయా అని అడిగాడు. సరిపోతాయిలే అన్నట్టు తలూపితే, ఏక్ బార్ బచ్చాకో లావ్ బరాబర్ సైజ్ దేతు అన్నాడు. నాన్న ఈసారి కూడా చెప్పులు తెల్లదని తెలిసి ఏడిపోచింది. నా కోసం తెచ్చిన హల్వా పొట్లం కూడా తీసుకోకుండానే చింతల్దొడ్డి వైపు వెళ్లి పెద్ద చింత చెట్టు మొదట్లో కూకున్నాను. కొద్దిసేపటికి నాన్నమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చి బతిమాలి బతిమాలి హల్వా తినిపించింది. ఈసారి నాన్న ఊరిలేటప్పుడు నేను పోతా అన్నాను ఎక్కిళ్ళు దిగమింగుతూ. సరేలే అన్నట్టుగా నాన్నమ్మ తలూపింది. నాన్నమ్మ మాట నాన్న కాదండు. ఆ తర్వాత నాన్నమ్మను రోజు విసికించేవాణ్ణి, నాన్న ఊరెప్పుడెళ్తాడే అని. గోవాడ తిరుణాలు వెళ్ళిపోయింది, మినుము పీకేశారు, మాకు యాన్యువల్ పరీక్షలు మొదలైనాయి. కుంటెంకయ్య మామ కొడుకు సుబ్బారావు పెళ్లి కుదిరింది, వైకుంఠపురంలో చేస్తానని మొక్కుకున్నాడంట. ఆ పెళ్లికెళ్తూ తెనాలి పోతన్నా వెళ్దాం పద అన్నాడు నాన్న. ఆడికి చివరాఖరి పరీక్షలు జరుగుతా ఉంటే ఇప్పుడు చెప్పులు అంత అవసరమా అని నాన్నమ్మ అడ్డంపడింది. పరీక్షలు పాసయ్యి 9కొచ్చా, బడులు తెరిచారు. పుస్తకాల సంచి తగిలించుకుని నాన్న దగ్గరికెళ్ళా. అప్పుడు ఇంటి ముందు ఎండాకాలం వేసిన తాటాకు పందిరి విప్పుతున్నాడు. పందిరి మీదెక్కిన ఇజ్రాయేలు తాటాకులు కిందేస్తుంటే వాటిని మండి తొక్కుతున్నాడు నాన్న. నాన్న అంటూ నా కాళ్ళు చూపించా చెప్పుల సంగతి గుర్తు చేస్తూ, గుర్తుందిలే అన్నట్టు తలూపాడు. నేను మా గేటు దాటి బయటకొస్తుంటే, ఏదన్నా ఆది తెస్తే చాలు, నువ్వు చెప్పుల దుకాణం దాకా రావనవసరం లేదంట అన్నాడు నాన్న. నేను తిరిగొచ్చి, ఆదంటే ఏంది నాన్న అని అడిగా. ఏదైనా పుల్లగాని తాడుగాని దారంగాని నీ కాళ్ళంత పొడుగున్న దాన్ని తీసుకెళ్తే చాలు, దాన్నే ఆది అంటారు అన్నాడు నాన్న. అన్నం క్యారేజీ పుస్తకాల సంచి వేప చెట్టు కింద పెట్టేసి ఇంట్లోకెళ్ళా. ఆది కోసం ఏదన్నా పురికొసగాని తాడుగాని దొరుకుతుందేమోనని వెతుకుతూ. కట్టుబల్ల మీద వడ్ల బస్తాలు మినబ్బస్తాలున్నాయి, వాటి మీద కొండ ఉంది. నేను తాడు కోసం వెతుకుతుంటే పొరపాటున నా చెయ్యి తగిలి కొండ కింద పడి పగిలిపోయింది. పెద్ద సప్పుడయింది. అది విని ఇంటనక గోడకి పిడకలు కొడుతున్న నాన్నమ్మ గబగబా వచ్చింది. ఆ పేడ చేత్తోనే వీపు మీద ఒక్కటేసింది. కింద పడ్డ మినుములు చూసి, ఇక్కడేం చేస్తున్నావురా, బడికెళ్ల కొండ, కొండల్లో గుర్రాలు తోలుతున్నావా, బంగారం లాంటి కొండ పగలగొట్టాడు అంది. చెప్పులకు ఆది కోసం తాడు తెమ్మన్నాడే నాన్న అంటూ నేను మినువులెత్తి గోను సంచిలో పోస్తుంటే, కుంటి సాకులు ఒకటి, అన్ని చితనాపి పనులు అంటూ నాన్నమ్మ కూడా చీపుడుతో ఊడ్చి గుట్టగా చేసింది. వాటిని గోను సంచిలో పెట్టి మూతి కట్టి మెట్టు మీద పెట్టి చిల్లపెంకులు బయటేసొచ్చా. పనోడు పందిరైపోతే పిచికలు పడేసినాయంట అంటూ నా దగ్గరికి వచ్చి, ఇది సరిపోదా అంటూ నా పాత మొలతాడిచ్చింది. అది నేను 6వ తరగతిలో ఉండగా తెగిపోతే కొత్తదిచ్చి దాన్ని దాచిపెట్టింది. నాన్నమ్మ దగ్గర దారాలు, సూదులు, పిన్నీసులు, గుండీలు ఉంటాయి, ముందుగా అడిగితే బాగుండేది. వాటన్నింటినీ మాకు అందకుండా దీపంగూట్లో దాచిపెట్టుద్ది. నల్లదారం తెల్లదారం దేనికదే విడివిడిగా ఆలుచిప్పకు చుట్టు పెట్టుద్ది. కాటుక నత్తగుల్లల్లో పెట్టి దాచేది. మొలతాడు తీసుకెళ్లి నాన్నకిచ్చా. నా కుడికాలు తాటాకు మండి మీద పెట్టి మొలతాడుతో కొలిచి సరిపోయింత తీసుకున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన నాన్నమ్మ, ఇంక నీకు కొత్త చెప్పులు వచ్చినట్టే పొరా అని నవ్వింది. కొండ పగలుగొట్టిన బాధపోయి నాన్నమ్మ నవ్వినందుకు సంతోషంగా ఉంది. నవ్వుతూ సంచి తగిలించుకుని బడికెళ్లాను సావాసగాళ్లతో కలిసి. 4 రోజులకి భాస్కర్రావు, శశంకర్ కొత్త చెప్పులు వేసుకొచ్చారు. క్లాసులో భలే పోజు కొడుతున్నారు. రాంప్రసాద్ గారి తర్వాత నేనే చెప్పులు వేసుకొద్దామనుకుంటే మధ్యలో ఈ దొంగనాయాళ్లు భలే బడాయిపోతున్నారే. బడి వదలగానే ఆటలాడుకోకుండా నేరుగా ఇంటికొచ్చా. అప్పుడు నాన్నమ్మ వాకిలు ఊడుస్తుంది. నన్ను చూసి లాంతర్ చిమ్నీ సున్నంతో తొడవమంది. కోపం మీదున్న నేను తొడవను, ఏం చేసుకుంటావో చేసుకో అని పుస్తకాల సంచి పంచలో గిరాటేసి వేప చెట్టు కిందన్న ఎండిపోయిన తాడి బొండు మీద కుక్కున్నా. పొద్దున్నే రేపెళ్ళిపోయాడు నాన్న, ఇవాళ చెప్పులు తెత్తనన్నాడు. తెత్తాడో లేదో, తేకపోతే నాన్నతో అమ్మతో నాన్నమ్మతో ఇంకా మాట్లాడనని ఒట్టేసుకున్నా. ఆలోచనలో ఉండగా తప్పక్ తప్పక్ అనే నాన్న చెప్పుల సప్పుడు వినపడింది. ఎదురెళ్ళి నాన్న చేతిలో సంచి తీసుకుని లోపలంతా చూశా, చెప్పుల్లేవు. భలే దిగులేసింది. నాన్న ఎప్పుడు అబద్ధం ఆడ్డు, ఎవరన్నా అబద్ధాలు చెప్పినా ఊరుకోడు. చేస్తానని మాటిస్తే ఎంత పనైనా చేస్తాడు, చేయనంటే దేవుడు దిగొచ్చినా చేయుడు. నన్ను వేప చెట్టు కిందన్న నవారు మంచం మీద కూకోపెట్టి పక్కన కూకున్నాడు నాన్న. నాకు ఎక్కిళ్ళు ఆగడం లేదు, కళ్ళంపట ధారగా నీళ్లు కారుతున్నాయి. నా పనైపోగానే నీకోసం చెప్పుల షాప్కెళ్ళి మంచి జత చూసి ఆది కోసమని జేబులో చేయి పెట్టా. నువ్విచ్చిన మొలతాడు లేదు, పొరపాటున వేరే చక్క వేసుకెళ్ళా. తప్పు నాదే అన్నట్టుగా నాన్న చెబుతుంటే నాన్న గొంతు కూడా బొంగురుపోయింది. అలిగి ఆ రాత్రి అన్నం తినకుండానే పడుకున్నా. అర్ధరాత్రి నిద్రలేపి నాకు ముద్దలు కలిపి పెట్టాడంట నాన్న. తెల్లారాక నానమ్మ చెప్పింది. 10వ తరగతిలోకి వచ్చాక పబ్లిక్ పరీక్షలు, చదువులో పడి చెప్పుల సంగతే పట్టించుకోలేదు. తాలూకాలోనే ఫస్ట్ రావాలని హెడ్ మాస్టర్ మమ్మల్ని స్కూల్లోనే ఉంచి చదివిస్తున్నాడు. అబ్బాయిలంతా రాత్రులు కూడా స్కూల్లోనే ఉండి చదువుకునేవాళ్ళం. అమ్మ మా ఊరి పిల్లలతో నాకు క్యారేజీ పంపేది. పరీక్షలకు ముందు మా 10th 4 సెక్షన్లు కలిపి గ్రూప్ ఫోటో తీయించారు హెడ్ మాస్టర్ గురునాథరావు గారు. అందరూ బూట్లు, బెల్ట్ చెప్పులు, రబ్బర్ చెప్పులు వేసుకొచ్చారు. నాతో పాటు ఇంకో 4-5కి చెప్పులు లేవు. పరీక్షలు అయిపోయినాయి, బాగా రాశా. నన్ను, అన్నయ్య, జయబాబుని తాతయ్య దగ్గరికి పంపింది నాన్నమ్మ. మేమక్కడుండగానే రిజల్ట్స్ వచ్చినాయి. నేను 1st క్లాస్లో పాస్ అయినాను. ఇంటికి రాగానే నన్ను అందరూ తెగమేచుకున్నారు. నాకిష్టమైన పెసరపప్పు వండి నిమ్మకాయ అంత వెన్నపూస వేసి అన్నం పెట్టింది నాన్నమ్మ. అన్నం తింటుంటే పెద్దన్నయ్య వచ్చి, 1st లో పాస్ అయ్యావుగా, ఏం కావాలరా నీకు అన్నాడు పక్కన కూకుంటా. నేను మాట్లాడకుండా అన్నం తింటుంటే, నీకు కాలేజీలో గ్యారంటీగా సీట్ వస్తుంది, చెప్పులు కొనిపెట్టనా అన్నాడు. వద్దులే, నాన్న తెస్తాడు అన్నాను. కాలేజీలో చేరాక చెప్పులు లేకుండానే క్లాసులకు వెళ్ళాను. దసరా సెలవులకు ఇంటికొచ్చాను. నాన్న కాలికి ముళ్ళు గుచ్చుకుని వాచి ఇంట్లో ఉంటున్నాడని అమ్మ చెప్పింది. నాన్నమ్మ పోయిన తర్వాత నాన్న బాగా డల్ అయ్యాడు. నాన్నను రాజయ్య దగ్గరకు తీసుకెళ్ళా. మాకందరికీ క్షవరాలు చేసేవాడు. నాన్నకు ఆయనకు చిన్నప్పటి నుంచి సావాసం. ఊళ్ళో శుభకార్యాలకు సన్నాయి వాయించేవాడు. నాన్న కాలు చీము పట్టి బాగా వాచింది. ముళ్ళు తీసి తుమ్మములు కాబట్టి సరిపోయింది. ఏ మేకో తుప్పు పట్టిన రేకో అయితే సెప్టిక్ అయ్యేది అన్నాడు రాజయ్య. కట్టుకడుతూ, అన్నీ తెలిసినోడు అమావాస్య నాడు హరి అన్నట్టుగా మీ నాన్నకు చెప్పులు వేసుకోకుండా తిరిగే కర్మం ఎందుకో అన్నాడు రాజయ్య. ఆయన మాటలు పట్టించుకోకుండా ఆంధ్రప్రభలో లీనమయ్యాడు నాన్న. గరం గరం చాయ్, కాఫీ, కాపీ, పూతరేకులు, చక్కెరకేళి, అరటిపండ్లు, వెండర్స్ అరుపులతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది. రాజమండ్రి స్టేషన్లో రైలు ఆగింది. తల దిమ్ముగా ఉంది. టీ తాగుదామని దిగాను. అక్కడంతా చుట్టూ జనం మూగి ఉన్నారు. ఎవరో పాట పాడుతున్నారు. అతని గొంతులోని జీరా, పాటలోని విషాదం నన్ను ఆకర్షించింది. టీ తాగి వెళ్ళాను. ఎంత గొప్పగా పాడుతున్నాడు! మట్టిలో మాణిక్యం. రైలు బయలుదేరింది. రైలు గోదావరి బ్రిడ్జి మీద పోతుంటే వరదలలు రైలు పట్టాలను తాకుతున్నాయి. బోగీలో ఉన్నవాళ్లు జేబుల్లో ఎంతుంటే అంత చిల్లర తీసి గోదావరిలో విసురుతున్నారు. కొంతమంది ఆడవాళ్లు పసుపు కుంకాలు వేసి దండాలు పెట్టుకుంటున్నారు. రైలు విజయవాడ చేరేసరికి తెల్లారిపోయింది. గాని సూర్యుడు బయటికి రాకుండానే వాన అడ్డుపడుతోంది. బండి మారి ఇల్లు చేరేసరికి వాన కొంచెం తగ్గింది. అంతా నా వైపే జాలిగా చూస్తున్నారు, పలకరిస్తున్నారు. సుందరమ్మ ఇంటి మలుపులో ఉండగా చూసిన అన్నయ్య వచ్చి నా బ్యాగ్ తీసుకున్నాడు. సుబ్బయ్య తాత, రాజయ్య చెరొక పక్కన నన్ను పొదివి పట్టుకున్నారు. నా చేతిలో ఉన్న చెప్పులు చూసి తీసుకుని, మీ నాన్న కోసం చెప్పులు తెచ్చావా అయ్యా, ఇంకక్కడ నాన్నరా అంటూ రాజయ్య ఏడుస్తూ ఆ చెప్పులతో తల మీద కొట్టుకుంటూ పంచలో పడుకోబెట్టిన నాన్న దగ్గరికి వచ్చాడు. చెప్పులు నాన్న కాళ్ళ దగ్గర పెట్టి, రే రాజబాబు నీకోసం కొత్త చెప్పులు జత కొనుక్కొచ్చాడు లే. నా కొడుకు లేని చెప్పులు నాకెందుకని చెప్పులేసుకోవడమే మానేశావుగా, లేచి తొడుక్కో. జీలకర్ర వెంకటరత్నం కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగొద్దాం పద అంటూ రాజయ్య ఏడుస్తుంటే నాన్న ఈడోళ్లంతా బావురుమన్నారు. నాకు దుఃఖం ఆగలేదు. అబ్బాయి వచ్చాడుగా, ఇక జరగాల్సిన పనులు చూడండి అంటూ వరిచెత్తతో పలకలకు కాక పెట్టుకుంటున్న డప్పులు వాయించేవాళ్లకు మిగతా వాళ్లకు పనులు చెప్తున్నాడు సుబ్బయ్య తాత. నన్ను చూసిన అమ్మ బోర్ బోర్ను ఏడ్చింది. సావిట్లో వరిగడ్డి పరిచి నాన్నను పడుకోబెట్టారు. మెడ నుంచి కాళ్ల వరకు తెల్లదుప్పటి కప్పారు. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిన్న పొద్దున్నే కాలవ కట్టుకెళ్ళొచ్చినాక నీరసంగా ఉందంటూ ఏప చెట్టు కింద నవారు మంచం వాల్చుకుని పడుకున్నాడు. నేను పాలు కాచి ఇద్దామని పొయ్యి దగ్గరుంటే పిలిచి అబ్బాయి రాగానే ఈ అని ఇది ఇచ్చాడయ్యా, పాలన్నా తాక్కుండా అట్టనే. అమ్మ ఏడుస్తానే కాగితాల కట్ట నా చేతికిచ్చింది. నాన్న చొక్కా జేబులో ఎప్పుడు ఏవేవో పాత కాగితాలుండేవి. పెట్టిలో పెట్టుకోమంటే వినేవాడు కాదు. ఆ కాగితాల పూతిని కలిపి కట్టి నేనిచ్చిన ఆది మొలతాడు ఉంది. ఎప్పటిది, హై స్కూల్లో చదివేటప్పుడు చెప్పులు తెస్తానని నా దగ్గర తీసుకున్న ఆది మొలతాడు. కాగితాలు పాతవి, చిరిగిపోయి బాగా మడతలు పడినవి. వారం క్రితం దసరా సెలవులకు వస్తున్నట్టు నేను రాసిన పోస్ట్ కార్డు, మా నాన్న అడ్రస్లున్న కాగితం. బచ్చు వీరయ్య కొట్టులో 6 యూరియా బస్తాలు బాకీ. కౌతరపు రంగయ్యకు 4 విత్తనాలకు బస్తా వడ్లు ఇచ్చినట్టు ఇంకెన్నో పాత రసీదులు. ఒక పోస్ట్ కార్డు ఉంది. తారీఖు లేదు, పోస్ట్ చేయలేదు. ఆత్రంగా చూసా రాజబాబుకు. నాన్న నాకు రాసిన ఉత్తరం, నీకు చెప్పులు తీసుకొద్దామన్నప్పుడల్లా ఏదో ఒకటి అడ్డం వచ్చేది. చివరకు నీకు చెప్పులు చెప్పులు. ఆ తర్వాత అక్షరాలు అల్లుకుపోయినాయి. డప్పులు మోగుతున్నాయి. స్నానం చేయించి నాన్నను పాడి మీద పడుకోబెట్టారు. నేను నాన్నకాళ్లకు దండం పెడుతుంటే నా చేతిలో ఉన్న మొలతాడుతో నాన్న కాలి బొటన వేళ్లు రెండూ కలిపి ముడేయమన్నాడు తాత. కాలి వేళ్లు ముడేస్తుంటే దుఃఖం పొంగుకొచ్చింది. నాన్న కాళ్ళు తడిసిపోయినాయి నా కన్నీటితో.